സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം.
പദമൂടോ അധ്യായം, പദമൂടവ ശ്ലോകം. പദമൂടവ ശ്ലോകം అంటే మొదటి శ్లోకం యాడ్ చేసుకుంటే ఇది పదమూడవ శ్లోకం.
జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే.
జ్ఞానం అనే విషయాన్ని గురించి కృష్ణ పరమాత్మ 8 నుంచి 12 శ్లోకం వరకు చెప్పారు. అవి చెప్పిన తర్వాతనే జ్ఞేయాన్ని గురించి చెప్తున్నారు. కారణం ఏమిటంటే, తెలుసుకోవలసినది ఏదైనా ఉంటే ఈ ప్రపంచంలో అది ఆత్మ స్వరూపం. తెలుసుకోదగినది, వర్త్ టు నో అనేది జ్ఞేయం అనే పదానికి అర్థం. ఈ జ్ఞేయం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే తగినటువంటి అర్హతలు కావాలి. అవి లేకుండా వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని పొందలేడు. అవి ఏమిటి అని మనకు చెప్పారు. అహింస, క్షాంతి అట్లాంటివన్నీ చెప్పుకుంటూ ఆచార్యోపాసనం, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అని చెప్పి పూర్తి చేశారు. కనుక ఆ విలువలని ప్రతి ఒక్కదాన్ని కూడా తిరిగి 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 మనం మననం చేసి వాటిని ఆచరణలోకి పెట్టుకుంటే మనం వినేటటువంటి శాస్త్రం దాని యొక్క తాత్పర్యం మనకు బాగా బోధపడి ఆ సత్యాన్ని మనం మనదిగా చేసుకోగలం. అంటే క్లెయిమింగ్ అంటారు దాన్ని, ఆస్తిని సొంతం చేసుకోవడం అంటారు. చూసారా, క్లెయిమింగ్ మై ప్రాపర్టీ చేస్తామా లేదా? మనకు సంబంధించిన ఆస్తిని మనదిగా చేసుకుంటామా లేదా? మన హక్కు, నా అధికారం, నాకు అధికారం ఉన్నదంటామా లేదా? క్లెయిమింగ్ మై ఓన్ ప్రాపర్టీ. ఈ పదాలు బాగా అర్థమైతే మనం, శాస్త్రం అంటుంది అట్లాగే. ఆత్మ అనేటువంటిది నీ స్వరూపం, నీకు దాన్ని పొందే అధికారం ఉన్నది. అశ్నుతే అన్నాడు, అమృత స్వరూపమైనటువంటి ఆత్మ నేనే అని నువ్వు క్లెయిమ్ చేయాలి. కొంచెం చోటు ఉంటే ఇంటి ముందు క్లెయిమ్ చేస్తాం, మాదే అది అన్నట్టు. ఆ పక్కన కానీ వెనక కానీ ఎక్కడైనా చోటు ఉంటే క్లెయిమ్ చేస్తాం. ప్రాపర్టీ కూడా ఎక్కడైనా అటు ఇటుగా వస్తే, కొంచెం తేడా వస్తే క్లెయిమ్ చేస్తాం. ప్లీడర్ని మరీ పెట్టుకొని, శాస్త్రం అంటుంది అవన్నీ చాలు చేసిన వరకు ఇంకా చేయవలసిన క్లెయిమ్ ఏదో ఒకటి ఉన్నది, ఫైనల్ క్లెయిమ్, అది క్లెయిమ్ చేయాలి. అంటే నాది అనే అధికారంతో నేనే అది అని చెప్పగలగాలి. ఎవరికో కాదు, నీ బుద్ధికే చెప్పాలి. నేను ఆత్మస్వరూపాన్ని, అది నాది, నా స్వరూపం, నేనే అది అని క్లెయిమ్ చేయాలి. అమృతం అశ్నుతే అన్నారు, అది క్లెయిమ్ చేయడం. అంటే అమృతాన్ని క్లెయిమ్ ఎట్లా చేస్తావా? అమృతాన్ని తాగుతావా? అమృతాన్ని క్లెయిమ్ చేస్తావంటే, ఇక్కడ తాగే అమృతం కాదు, అర్థం చేసుకునే అమృతం, దాన్ని నేను తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం? ఆత్మని అనాత్మ మీద వ్యామోహాన్ని వదిలిపెట్టుకో, తగ్గించు. అనాత్మ ఏదైతే ఆత్మ కాదో అది అనాత్మ. మనకు తెలిసింది అనాత్మ, తెలియనిది ఆత్మ. అనాత్మ అంటే ఏమిటండి అన్న? నువ్వు చూసేదంతా అనాత్మే, నశించేవన్నీ అనాత్మ, మారేటటువంటివన్నీ అనాత్మ. మారనటువంటిది, నశించనటువంటిది, ఎల్లప్పుడూ ఉండేటటువంటి నీ స్వరూపం ఆత్మని గ్రహించు, తెలుసుకో. అది ఎక్కడో దూరంగా ఎక్కడో లేదు, అది చాలా దగ్గరలో ఉన్నది, ఇంటిమేట్. అది నువ్వే అయ్యున్నావు, చాలా తేలిక. బ్రహ్మ విద్య చాలా తేలిక, అసలు కష్టపడక్కర్లేదు. అనాత్మ ప్రపంచంలో అనాత్మని పొందడం కోసం రకరకాలైనవి కష్టపడాలి, ఆయాసపడాలి. దీనికి ఆయాసపడక్కర్లేదు, చాలా తేలిక. సుసుఖం కర్తుమవ్యయం అన్నారు కృష్ణ పరమాత్మ. ఎక్కడన్నారు గుర్తుందా? రాజ విద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఆయనకు సుసుఖంగానే ఉంది, మనకేమిటో కష్టంగా ఉందంట. ఎవరికి కష్టం, ఎవరికి సుసుఖం అంటే, మన మనస్సు ఎప్పుడైతే ప్రిపేర్గా ఉంటుందో సుసుఖం, మనస్సు ప్రిపేర్గా లేకపోతే, తయారుగా లేకపోతే కష్టం. అర్థం చేసుకోవడం కష్టం. ఏ మనస్సు అయితే అనాత్మ మీద పరుగులు పెడుతూ ఉంటుందో, చింతన చేస్తూ ఉంటుందో, ఆ మనసుకి కష్టం. పిల్లలు అమెరికా పోవాలంటే ఎంత తేలిగ్గా పోతున్నారు ఇప్పుడు, ఎంత తేలికగా. అమ్మా నాన్న హెల్ప్ చేయక్కల, వాళ్లే వాళ్లే అన్ని ఫిలప్ చేసుకోవడం, అప్లై చేసుకోవడం, ఇంటర్వ్యూ అన్ని. ఏ అంత తేలిగ్గా ఎలా చేసుకోగలుగుతున్నారు? తల్లిదండ్రులు ఊహించలేరు, అన్ని మా అబ్బాయే చేసుకున్నాడండి, అంత వాడి ప్రిపరేషనే. ఎలా చేయగలిగాడు? కారణం ఏంటి? మనస్సు, మనస్సుకు దాని మీద ఉన్నటువంటి ప్రేమ, ధ్యాస, ధ్యానం ఆ పనిని తేలికగా చేసేటట్లు చేస్తుంది. కాబట్టి మనం కూడా ఏదైనా అది తేలికగా చేసుకోవాలంటే దాన్ని ఇష్టపడాలి, దాన్ని ప్రేమించాలి. మన పిల్లలు అమెరికాని ప్రేమిస్తారు కనుక, ఉదాహరణకు చెప్తున్నా, ఓకే, అమెరికాని ప్రేమిస్తారు కనుక, ఎంత ప్రేమిస్తారు, చాలా చాలా ప్రేమిస్తారు కనుక చాలా తేలికగా వెళ్ళిపోతారు. అలాగే మనం ఆత్మ విషయాన్ని అంతగా ప్రేమించాలి. ఒకదాన్ని ప్రేమిస్తున్నామంటే ఇంకొక దాన్ని పక్కకి పెడితే కదా అది దాన్ని ప్రేమిస్తాం. ఇండియాని పక్కన పెడితే కదండి అమెరికాని ప్రేమించగలుగుతాం, ఇండియాని ప్రేమిస్తే అమెరికాని ప్రేమించలేం. కనుక అమెరికాని ప్రేమించాలంటే ఇండియాని ఏం చేయాలి? పక్కన పెట్టాలి. ఇండియా ఈజ్ ఎ పూర్ కంట్రీ, నో జాబ్ ఫెసిలిటీ, మంచి ఫిచ్చింగ్ ఉండదు. అంటే ఫిచ్చింగ్, ఇవన్నీ డైలాగ్స్ వాళ్ళు చెప్పే డైలాగ్, ఫిచ్చింగ్ ఉండదు. ఇవన్నీ ఉంటే కదా, ఈ వైరాగ్యం ఉంటే దాని మీద. మరి ఉదాహరణ నాకు ఇదే దొరికింది, ఇంకేం దొరకలే, ఏం చేస్తాను. మీకు కొంచెం కష్టం అనిపించవచ్చు చాలా మందికి, అయినా తప్పలేదు నాకు, ఎందుకంటే నాకు ఇది బాగుంది ఎగ్జాంపుల్. దాని మీద ప్రేమ, అదొక ఫిచ్చింగ్, అదొక లైఫ్కి ఒక అడ్వెంచర్, ఒక ఛాలెంజ్, ఒక లైఫ్లో వీ కెన్ ఫ్లరిష్ ప్రాస్పర్ అనేటటువంటి ధోరణి రావాలి అంటే, ఇక్కడ ప్రాస్పర్ కాలేను, ఇక్కడ ఫిచ్చింగ్ ఉండదు, ఇక్కడ అంతగా మనం గ్రో అవ్వలేము అని ఉంటే కదండి అక్కడికి వెళ్తుంది. అదేవిధంగా ఎగ్జాంపుల్ చాలు, అదేవిధంగా ఆత్మ మీద మనకు ప్రేమ ఉన్నదనుకోండి, ఆత్మ జ్ఞానాన్ని పొందాలి పొందాలి అన్నప్పుడు ఏదో వద్దు అనేటువంటిది ఒకటి ఉండాలి. ఏది? ఈ అనాత్మ, మరణం, వ్యాధి, జర, దుఃఖం, ఇవన్నీ వద్దు, నాకు వద్దు. వీటి మీద మనకు వైరాగ్యం రావాలి. వచ్చినప్పుడు ఆత్మ మీద మరణం లేనటువంటి, వ్యాధి ముసలితనం లేనటువంటి, నిత్యమైనటువంటి ఆత్మని పొందాలని ఒక కోరిక వస్తుంది. అప్పుడు తేలిక, సుసుఖం అన్నారు. చాలా తేలిక. అందుకని అటువంటి కోరిక అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం అనేది లాస్ట్ వాల్యూ. అది పవర్ఫుల్ గా ఉండాలి, స్ట్రాంగ్ డిజైర్. నాకు డిజైర్ ఉందండి కానీ చేయలేకపోతున్నాను. మామూలుగా ఇప్పుడు అందరూ వెయిట్ తగ్గాలని ఉన్నదండి కానీ తగ్గలేకపోతున్నా అంటాం కదా, వెయిట్ తగ్గాలని ఉన్నదండి తగ్గలేకపోతున్నా. తగ్గటా కోరిక ఉండడం కాదు, తగ్గటానికి కావలసింది ఏదో అది చెయ్యాలి. కోరికుంటే ఏం ప్రయోజనం? అదేవిధంగా మోక్షాన్ని పొందాలని, ఆత్మజ్ఞానం పొందాలని ఉన్నదండి, కానీ అది పొందడానికి ఏం చేయాలి? తత్వజ్ఞానం అంటే దాన్ని శ్రవణ మననం చేయాలి. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, దాని ప్రయోజనాన్ని మదిలో పదే పదే తలుచుకోవాలి. ఆత్మజ్ఞానం వలన ఎంత ప్రయోజనం ఉందో, ఎంత ప్రయోజనం ఉందో అని చెప్పి దానికోసం పుట్ ఎఫర్ట్. అప్పుడు మనకు ఈ ఆత్మతత్వం బోధపడుతుంది. రెడీయా? ఇప్పుడు రెడీగా ఉన్నారా? ఉంటే చెప్తాను. జ్ఞేయం యత్ ప్రవక్ష, ఏ జ్ఞేయాన్ని గురించి తెలుసుకుంటే అమృతత్వం అశ్నుతే, అది నీకు చెప్తాను అర్జున విను. యత్ జ్ఞాత్వా అమృతం అశ్నుతే తత్ ప్రవక్ష. జ్ఞేయాన్ని గురించి ఏమిటి? అనాదిమత్ పరం బ్రహ్మ న సత్ న అసత్ ఇది ఉచ్యతే అన్నాడు. అయిపోయింది టీచింగ్. ఈ ఆత్మ అనేటువంటిది, జ్ఞేయం బ్రహ్మ అనేటువంటిది ఏమిటో తెలుసా? అనాదిమత్, అది అనాది కాలంగా ఉంటూనే ఉన్నది, దానికి మొదలు చివర అనేది ఉండదు. ఆది లేదు దానికి, మొదలు లేదు, చివర లేదు, అది ఎప్పుడు ఉంటుంది. అనాదిమత్ పరం బ్రహ్మ, అది పరం బ్రహ్మము. బ్రహ్మం అంటే ఏం చెప్పాను? బృహత్తమత్వా బ్రహ్మ, చాలా పెద్దది, చాలా గొప్పది, ఉన్నతమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది ఆ బ్రహ్మము పరం బ్రహ్మ. అందుకని పరం ఎడ్జెక్టివ్, విశేషణం బ్రహ్మానికి పరం బ్రహ్మ. దాని స్వభావం ఏమిటి? అది కార్యకారణములకు విలక్షణం. న సత్, అది కార్యము కాదు, అంటే కనపడేటటువంటి స్థూలమైనటువంటివి, సూక్ష్మమైనటువంటివి, కార్యప్రపంచం. న సత్ న అసత్, దానికి కారణం, స్థూల సూక్ష్మాలకి కారణమైనటువంటిది కారణం, కారణం కాదు. అసత్ కాదు, అవ్యక్తంగా ఉన్నటువంటి అసత్ కారణం కాదు. అంటే విరాట్ హిరణ్య గర్భ సత్, హిరణ్య గర్భ సూక్ష్మ ప్రపంచ, విరాట్ స్థూల ప్రపంచ, లేక విశ్వ తైజస, వెష్టి వెష్టిగా తీసుకుంటే విశ్వ తైజస, ఈ రెండు దేని కిందికి వస్తాయి? సత్ కిందికి వస్తాయి, కార్యం కిందికి వస్తాయి. ఇప్పుడు నువ్వు చూసేటువంటి నామరూపాలన్నీ సూక్ష్మం కావచ్చు, స్థూలము కావచ్చు, అవి బ్రహ్మము కాదు. పోనీ వాటికి కారణమైనటువంటి బీజ రూపంలో ఉన్నది అసత్ అనేటువంటిది, అవ్యక్తమైనటువంటిది, అది బ్రహ్మం అంటే అది కాదు. సదసత్ విలక్షణం, న సత్ న అసత్ ఇది ఉచ్యతే అని చెప్పబడుతోంది. ఈ సత్ అసత్కి, అది సత్ కాదు అసత్ కాదు అంటే సదసత్ అని అర్థం. సదసత్ అంటే ఏంటి? సత్ కానిది అసత్ కానిది సదసత్, సదసత్ విలక్షణం అన్నారు. ఎలాగండి తెలుసుకునేది, ఇంత కష్టమా అంటే ఏమీ లేదు కష్టం, తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. శుద్ధ సత్తా బ్రహ్మ చైతన్యం, తైత్తిరీయంలో చెప్పినటువంటి సత్, సద్రూపంగా ఉన్నది అన్నిటి యందు, నామరూపాల యందు సత్ సత్ సత్తుగా ఉన్నది. అన్నిటి ఎందు సత్తుగా ఉంది. ఇక్కడ ఈ శరీరంలో ఎట్లా ఉంది? ఈ శరీరంలో కూడా ఉన్నాను, నేను ఉన్నాను, ఉనికి, ఉనికి రూపంలో ఉన్నది. ఉనికికి రూపం లేదు, విద్యుత్తుకి రూపం లేనట్లుగాని ఉనికికి కూడా రూపం లేదు. ఆ ఉనికి ఒక ఆకారంతో చేరినప్పుడే దానికి ఉనికి. ఉనికి ఆకారంతో చేరాలా, ఆకారం ఉనికిలో వస్తుందా? కుండలోకి ఆకాశం వచ్చిందా, ఆకాశంలోకి కుండ వచ్చిందా? కుండలోకి ఆకాశం వచ్చిందా, చోటు ఆకాశంలోకి కొండ వచ్చిందా? అంటే రెండు కరెక్టేనని అంటారా? ఏదంటే తప్పు అవుతుందిలే, రెండు చెప్తే సరిపోతుందని. ఆకాశంలో కొండ వచ్చింది, కొండ రాకముందు ఆకాశం ఉన్నది అట్లని చెప్పి ఇప్పుడు ఆకాశం కొండలోకి చేరిందా? కొండ చేసిన తర్వాత ఈ కుమ్మరివాడు కొండ చేశాడు, ఆకాశం వెయిట్ చేస్తోంది, వెళ్ళి వెళ్ళి చిన్నగా కొండలో కూర్చుందాం అని అనుకుందా? అనుకోలేదు. ఏమి చేయక్కర్లేదు, అది తానున్న చోటే ఉన్నది. కొండ ఎప్పుడైతే ఇట్లా అంటాడు చేయి పెట్టి, ఖాళీ వచ్చేసింది కదా ప్రదేశం, ఆకాశం ఆకాశం చోటు ఉపలబ్ధి ఉన్నది ఆల్రెడీ. దానికి ఘటాకాశం అని పేరు పెట్టాం. పాపం ఆకాశం ఏమీ చేయలేదు, దాని ఉన్న చోటే ఉన్నది. ఈ కొండ వచ్చింది మధ్యలో అంతే. అవునండి, పాపం ఆకాశం ఏమీ కదలలేదు, మెదలలేదు, అచలం, కదలకుండా ఉన్నది. ఈ కొండ ఒకటి వచ్చేటప్పటికి అంతకుముందు అక్కడున్న ఆకాశానికి ఏం పేరు పెట్టాం? కొండాకాశం, ఘటాకాశం అన్నాం. అప్పుడు ఆకాశం వేసింది, అహో నాకు కొత్త పేరు పెట్టారే, నాకు కొత్త పేరు వచ్చింది అన్నారు. ఎవరి వల్ల వచ్చింది అంటే కొండ వల్ల. అర్థమైందే? అదేవిధంగా ఈ ఉనికి అనేటువంటిది ఆకాశం లాంటిది. ఆకాశం అంటే చోటు, స్థలం. అటువంటి ఉనికిలో నామరూపాలు వచ్చినాయి. ఈ నామం రూపం, పుష్పం వచ్చింది. 5 గంటలకు ముందు పుష్పం లేదు, ఇక్కడ ప్రయాణ పుష్పం వచ్చింది, ఇక్కడ కూర్చుంది పుష్పం. వచ్చేటప్పటికి ఇక్కడ ఉనికి ఉన్నదా లేదా? ఆల్రెడీ ఉన్నది. అప్పుడు ఇక్కడ పుష్పం రాగానే ఏమైంది? ఈ పుష్పం ఆ ఉనికిని తీసుకుంది. పాపం ఉనికి ఏం చేయలేదు, సత్తా అనేటువంటి శుద్ధ సత్తా. ఈ పుష్పం వచ్చేటప్పటికి పుష్పం ఉన్నది, ఆయన ఉన్నాడు, ఆమె ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది. ఉన్నది అనేది ఈ వస్తువులు రాకముందు కూడా ఉన్నాయి. ఆ ఉన్నది అనేది ఉన్నది, కానీ వస్తువులు వచ్చేటప్పటికి ఆ వస్తువుల మీద ధ్యాస పోయింది, ఉనికి మీద మనం మర్చిపోయినాం. కొండ మీద మనస్సుంది, కానీ కొండలో ఉన్న చోటు మీద ఏమన్నా ఉందా మనకు? ఆ కొండ మీద, ఎందుకంటే ఆ చోటుకు రూపం లేదు, అది ప్రాబ్లం. పాపం దానికి రూపం లేదు, ఆకారం లేదు. లేకపోయేటప్పుడు ఏమవుతుందంటే మన దృష్టిని అట్రాక్ట్ చేయదు. దీనికంటే రూపం ఉంది కదా, అందువల్ల ఇది అట్రాక్ట్ చేస్తుంది మనల్ని. అదేవిధంగా ఉనికికి ఆకాశం లాగానే రూపం లేదు. రూపం లేకపోయేటప్పటికీ ఆ ఉనికి ఈ నామరూపాలను ఉన్నారు, ఉనికి ఆల్రెడీ ఈ నామరూపాలతో చేరింది. చేరడం అంటే ఏముంది, ఇవి రాగానే దానికి జోడించాం. శుద్ధ సత్తుకి ఈ పుష్పం రాగానే గులాబీ పువ్వు ఉన్నది. ఇప్పుడు మనం దృష్టి అంతా ఉన్నది మీద ఉన్నదా, గులాబీ పువ్వు మీద ఉన్నదా? గులాబీ పువ్వు మీద ఉన్నది. ఉన్నది మీద ఎందుకు లేదు మనకు? దానికి రూపం లేదు. ఉనికి మీద మనకు రూపం, ధ్యాస లేదు, దానికి రూపం లేదు. కనుక దేనికైతే రూపం ఉంటుందో దాని మీదనే మన ఇంద్రియాలు పోగలవు, ధ్యాస ఏర్పడుతుంది. మనస్సు కానీ, కళ్ళు కానీ, ముక్కు కానీ, చెవులు కానీ, స్పర్శ కానీ, ఆ ఉనికిని అందుకునే శక్తి ఇంద్రియాలకు లేదు. చూసారా? ఆ ఉనికిని పట్టే శక్తి ఇంద్రియాలకు లేదు. మరి ఆ ఉనికిని ఎట్లా తెలుసుకోవాలి? ఇక్కడే పట్టుకో. ఎక్కడ పట్టుకోవాలి? ఎక్కడికైతే ఇంద్రియాలు పోతున్నాయో అక్కడే పట్టుకో. ఎలా? మీకు ఉన్న పుష్పం కావాలా, లేని పుష్పం కావాలా? అమ్మా గులాబీ తల్లో పెట్టుకో అన్నా, ఉన్న గులాబీ పువ్వు పెట్టుకుంటావా, లేని గులాబీ పువ్వు పెట్టుకుంటావా? ఉన్నటువంటి గులాబీ పువ్వే కదా తల్లో పెట్టుకుంటారు, లేని పువ్వును పెట్టుకోవాలి కదా. అంటే ఆ ఉన్నది అనే దాంతో కలిసి నీ దగ్గరికి వస్తున్నది పుష్పం. ఇప్పుడు నా చేతిలో గులాబీ ఉన్నదా లేదా? కనుక ఏ వస్తువుని మనం ఆస్వాదించాలన్నా, ఆనందించాలన్నా, అనుభవించాలన్నా, ఒక పదార్థం తినాలన్నా, తిన్న ఉన్న రసగుల్లాని తింటారా, లేని రసగుల్లాని తింటారా? ఉన్న గులాబ్ జామును తిని ఆనందిస్తారా, లేని గులాబ్ జామును తిని ఆనందిస్తారా? ఉన్న గులాబ్ జామున్. ఉన్న వస్త్రం కట్టుకుంటారా, లేని వస్త్రం కట్టుకుంటారా? ఉన్న వస్త్రం. ఉన్న వస్త్రాన్ని చూసి ఆనందిస్తారా, లేని వస్త్రాన్ని చూసి ఆనందిస్తారా? ఉన్న వస్త్రాన్ని చూసి ఆనందిస్తారు. ఉన్న గాలిని పీల్చుకుంటారా, లేని గాలిని పీల్చుకుంటారా? ఉన్న గాలిని పీల్చుకుంటాం. ఆహారం ప్లేట్లో ఉన్నది తింటారా, లేనిది తింటారా? లేనిది ఎట్లా తింటామండి, ఉన్నదే కదా తింటాం. ఉన్న వస్త్రమే కట్టుకుంటా, ఉన్న కుర్చీలో కూర్చుంటారా, లేని కుర్చీలో కూర్చుంటారా? ఉన్న కుర్చీ, ఉన్న కుర్చీలోనే కూర్చుంటారు. ఉన్న నోటితో మాట్లాడతారా, లేని నోటితో మాట్లాడతారా? ఏమండి, ఉన్నది అనే దాన్ని తీసేస్తే ఏమైనా ఉన్నదా ఈ ప్రపంచంలో? కనుక ఏ నామరూపమైనా, ఏదైనా అనుభవించాలన్నా, ఏది తినాలన్నా, ఏది మాట్లాడాలన్నా, ఏది చూడాలన్నా, ఏది పట్టుకోవాలన్నా, ఏది చింతన చెయ్యాలన్నా, మనస్సు కూడా ఉన్నదాన్ని మనసు ఆలోచించగలదా, లేని దాని గురించి ఆలోచించగలదా? మనస్సు లేని దాని గురించి కూడా ఆలోచిస్తోంది అన్నాడు. అయితే లేనిది అని కాదు, నీ మనసు ఊహించి మరీ ఆలోచిస్తున్నది, ఉన్నదిగా చేసుకొని. అవునా? మీరు నన్ను తప్పించుకోలేరు. అంటే స్వామిని గారు మనసు లేనివన్నీ కూడా ఆలోచిస్తోంది అన్నారు. బయట లేకపోవచ్చు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు టెస్ట్ కోసం, మాస్టర్ చెకప్. వెళితే ఇంకా ఆ రిపోర్ట్ రాలే, రాకముందే లేని వ్యాధిని అంతా ఊహించుకుంటాడు, ఉన్నట్లుగా ఊహించుకుంటున్నాడు. ఉన్నదాన్ని ఊహించుకొని మనసు ఆలోచిస్తున్నది కదా. కనుక లేని దాన్ని ఇంద్రియాలు కానీ మనస్సు కానీ గ్రహించలేవు, ఉన్నదాన్నే గ్రహిస్తాయి. ఇప్పుడు ఆ ఉనికి గురించే మనం మాట్లాడుతున్నాం. ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందా అమ్మాయి, లేని అబ్బాయి పెళ్లి చేసుకుంటుందా అన్నాడు. ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటుంది, అబ్బాయి ఉన్న అబ్బాయినే పెళ్లి చేసుకుంటుంది. ఇది అండి సంగతి. అసలు ఉన్నది ఏదో అదే సత్యం అన్నారు. దానికి ఉనికి లేకపోతే అది సత్యం కాదు. దాన్ని నువ్వు చూడలేవు, వినలేవు, వాసన చూడలేవు, తినలేవు, అనుభవించలేవు, ఆలోచించలేవు. నీ మనస్సుకి, ఇంద్రియాలకి, బుద్ధికి, కర్మ ఇంద్రియాలకి, జ్ఞాన ఇంద్రియాలకి లభించేవన్నీ కూడా ఉనికితో పాటే ఉంటేనే, లేకపోతే లేదు. కనుక ఆ ఉనికే బ్రహ్మము. దాన్ని తెలుసుకో, దాన్ని గ్రహించు. కనుక నువ్వేమంటున్నావు, నేను ఉన్నాను అంటున్నావు. ఏమున్నావు? ఇక్కడ శరీర రూపంలో ఉన్నాను. ఉనికి అనేది సత్యం. ఈ శరీరం వస్తుంది పోతుంది, ఉనికి అనేది పోదు. బల్బులు వస్తుంటాయి పోతుంటాయి, ఫ్యాన్లు వస్తుంటాయి పోతుంటాయి, ఎలక్ట్రిసిటీ పోతుందా? పోదు కదా. అలాగే శరీరాలు అనేటటువంటి వస్తువు ఉంటాయి పోతుంటాయి, ఉనికి పోదు. ఈ గోడలు రాకముందు ఈ ఆకాశం చోటు ఉన్నది. ఈ గోడలన్నీ తీసేస్తే 100 సంవత్సరాల తర్వాత, 200 సంవత్సరాల తర్వాత ఈ గోడలన్నీ పోతాయి, తీసేస్తారు, ఈ చోటు ఏమవుతుంది? అలాగే ఉంటుంది. దానికి ఏం కాదు, శరీరశాయి హాల్ అనే పేరుండదు, అంతే. అవునా? ఇది కూడా అంతే. ఇటువంటి సత్యాన్ని తెలుసుకోవలసింది, తెలుసుకోదగిన సత్యం ఇదే. ఏది తెలుసుకున్నా తెలుసుకోనేనట్లే. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి అన్నాడు. కనుక పరావిద్య అసలైన విద్య. ఈ విద్య కనుక మనం నేర్చుకోకపోతే జీవితంలో చాలా నష్టపోయినట్లుగా మనం భావించవలసి వస్తుంది. ఒకనాటికి మళ్ళీ జీవితం వెనక్కి రాదనుకోండి, అది వేరే విషయం. కానీ ఒక రోజుకి అతృప్తి అనేది మిగులుతుంది మనిషికి ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోకపోతే. ఎందుకంటే పరమసత్యం ఇది, తానే ఈ జగత్తుకి ఉనికిగా ఆధారంగా ఉన్నాను. ఈ శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, ఇదంతా కూడా పంచభూతాలు, జడం, మాంసం. ఈ చర్మం, దీని వెనకాల రక్తం, మాంసం, తర్వాత ఎముకలు, ఇటువంటి దాన్ని నేను ఉనికినిచ్చాను దీనికి. నేను ఆ ఉనికినిచ్చిన నేను సత్యమా? ఈ వచ్చే పోయే వ్యాధితో కూడినటువంటి, ముసలితనం కలిగినటువంటి, మరణధర్మం కలిగినటువంటి ఈ శరీరాన్ని నేను అని ఎందుకు దీని మీద నేను అనురాగం పెంచుకోవాలి? అందుకు దీనికి లోపల మనసులో దోషాలు, రకరకాల బాధలు. అవసరమా ఇది? నేను ఇప్పుడు ఏ శరీరంలో ఉన్నాను? ఉనికి రూపంగా అన్ని శరీరాల్లోనూ ఉన్నాను. కాకపోతే ఏంటంటే, మనకు ఈ శరీరం మీద ఒక అభిమానం, అనురాగం, తాదాత్మ్యం. కారు షాపులో ఉన్నంతసేపు దాని మీద మనకు అభిమానం ఉండదు, ఉంటుందా? మనం కొని మనకు వాడు కీ ఇచ్చాడు అనుకోండి, వెంటనే ఇంకా దాని మీద మనకు తాపత్రయం, అభిమానం రకరకాలుగా పెరిగిపోతుంది. అదేవిధంగా ఎవరిదో శరీరం అయితే మనకు బాధ ఉండదు. మనకు శరీరం, మనకు సంబంధించిన శరీరం అయితే మనకు నాది అనే భావన వచ్చేస్తుంది. నేను నాది అనే అహంకార భావనే దుఃఖానికి కారణం. దేని మీద పెంచుకున్నాం? అనాత్మ మీద. కనుక ఈ అనాత్మ మీద, సత్యం కాని అనిత్యమైనటువంటి దాని మీద మమకారం పెంచుకుంటే మనిషికి దుఃఖం వస్తుందా రాదా? వస్తుంది. అందుకని దాన్ని దానిగా తెలుసుకో, ఆత్మని ఆత్మగా నీవుగా తెలుసుకో. అప్పుడు ఇవన్నీ కూడా సముద్రంలో తరంగాలు, అలలు వస్తుంటాయి పోతుంటాయి, పెద్ద అలలు వస్తాయి, చిన్నలు వస్తాయి, పోతూ ఉంటాయి, బుడగలు వస్తాయి, నురుగు వస్తుంది. ఇవన్నీ ఎన్ని వచ్చినా కూడా ఎక్కడొస్తున్నాయి? ఇవన్నీ ఎందులో వస్తున్నాయి? నీటిలోనే వస్తున్నాయి. నీటి యొక్క రూపాలు అవన్నీ కూడా. అదేవిధంగా ఉనికి అనే జలంలో ఈ శరీరం నామరూపాలు అనేటటువంటి తరంగాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఉనికి పోదు, ఉనికి ఎప్పుడూ ఉంటుంది. జలం పోదు, జలంలో తరంగాలు, బుడగలు, నురుగు అన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. జలం అనేది ఎప్పుడు అట్లాగే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఉనికి అనేది జలం లాంటిది. శరీరం, ఈ వస్తువులు, మనం చూసేవన్నీ, మనస్సు, ఆలోచనలు, ఇవన్నీ కూడా తరంగాలు బుడగల్లాంటివి, తాత్కాలికం, అనిత్యం. జలం లేకపోతే అవన్నీ వస్తాయా? జలం లేకపోతే తరంగం వస్తుందా? బుడగలు వస్తాయా? నురుగు వస్తుందా? రాదు. అదేవిధంగా ఉనికి లేకపోతే ఈ నామరూపాలు ఉంటాయా? ఉండలేవు. ఇంకా చెప్పాలంటే అసలు తరంగం, బుడగ, నురుగు, దాని అసలు రూపం ఏంటి చెప్పండి? నీరే. దాని అసలు సారం నీరు. తరంగం అనే వస్తువు ఉన్నదా? నీరు కాకుండా. అల అనేటువంటిది ఉన్నదా? నీరు కాకుండా. నువ్వు అల తీసుకో, నేను నీరు తీసుకుంటా. అల అనేది పేరండి నీటికి, అవునా? బుడగ అనేది నీరు కాకుండా బుడగ అనే వస్తువు ఉందా? నీరే బుడగగా కనపడుతోంది. నురుగు అనేది నీరు వేరు, బుడగ నురుగు వేరా? నీరే నురుగు ఫామ్లో ఉంది, ఫోమ్. ఐస్ క్రీమ్, అది చెప్పండి, బాగుంది. ఐస్ క్రీమ్ కూడా నీరే కదా, గడ్డగట్టిన నీరు. అమెరికా అంతా ఐస్, కాస్త పలుసు పంచదార చల్లామంటే వాళ్ళు ఉప్పు చల్లుతారు, పంచదార చల్లితే ఐస్ క్రీమ్ లాగా తినేసేయచ్చు. ఏమిటండి అదంతా? నీరు. నయాగర ఫాల్స్ మొత్తం మంచుగా అయిపోయింది, గడ్డ కట్టిపోయింది. ఏమిటది? నీరు. మంచును చూస్తున్నా, నువ్వేం చూస్తున్నావు? నీటినే చూస్తున్నావు. ఉదాహరణ చాలు, దాష్టాంతానికి రండి. ఇప్పుడు ఏమిటది? ఉనికి అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉన్నది, పుష్పం ఉన్నది, ఇల్లు ఉన్నది, కారు ఉన్నది, డబ్బులు ఉన్నాయి, డెస్క్ ఉన్నది, పుస్తకం ఉన్నది, మైక్ ఉన్నది, ఫోన్ ఉన్నది, టీవీ ఉన్నది. ఉన్నది అనే దానికే ఇన్ని పేర్లు. టీవీ ఉన్నది, ఉన్నది తీసేయండి టీవీలో నుంచి, తీసేస్తే ఏముంటుంది? టీవీ ఉండదు కనుక ఉన్నది అనేదే అనేక రూపాలలో కనపడుతున్నది. అర్థమైందా? మీకు ఉన్నది అనేది కనపడుతోందా? ఉన్నది కానిది కనపడుతోందా? లేనిది కనపడుతోందా? ఉన్నది కనపడుతోందా? కనుక మీరు ఉన్నది అనేది చూసిన తర్వాతనే పుష్పం చూడాలి, అవునా? ఉన్నది అని తెలుసుకున్న తర్వాతనే మీకు పుష్పం కనపడుతుందండి, లేనిదైతే కనపడదు. కనుక గ్రహించాలి. గ్రహిస్తారా? గ్రహించారు నాకు తెలుసు, చాలు. ఓకే, తర్వాత శ్లోకం. అయితే ఈ ఉన్నది అనేటువంటిది ఎక్కడెక్కడ ఉంటుందిట అంటే, ఎక్కడెక్కడేమిటి? దీన్నే పాటల్లో పెట్టారు. ఇక్కడ చెప్తే అర్థం కాదని తెలుసు వాళ్ళకి. అంతరామమయం ఈ జగమంతా రామమయం. రామ అంటే ఏమిటక్కడ? సద్రూపం. ఆ సగుణం నామరూప తీసేస్తే రాముడు సద్రూపంగా అంతరామమయం. అలా చెప్తే ఒకరోజు నువ్వు సద్రూపానికి వస్తావని చెప్పి ఎట్లాగైనా ఇలాంటివన్నీ పెట్టారు మన కోసం. మనం అవన్నీ చదివినా కూడా తప్పించుకుంటాం వీటన్నిటి నుంచి. కాస్త పుణ్యం ఉంటే తప్పించుకోలేం, వస్తాం. అందుకని ఎంతో ఎంతో పుణ్యం చేసుకుంటే ఇలాంటి 13వ అధ్యాయానికి వచ్చి 14వ శ్లోకం చదువుతాం ఇప్పుడు. ఓకే.
సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం శ్రుతిమల్లోకేమావృత్యతిష్ఠతి.
ఇవన్నీ జెమ్స్ ఈ శ్లోకాలన్నీ. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క జెమ్. తత్, ఆ తత్ ఏమిటండి? శుద్ధ సత్, శుద్ధ బ్రహ్మము, ప్యూర్ ఎగ్జిస్టెన్స్ అంటారు. సత్ అంటే కార్యం కాదు, ఇక్కడ సత్ అంటే ఎగ్జిస్టెన్స్, ప్యూర్ సత్, శుద్ధ ఉనికి. తత్ సర్వతః పాణిపాదం, దానికి చాలా చేతులు కాళ్ళు ఉన్నాయట. ఆ ఉనికికి చాలా పాణి అంటే చేతులు, అంతటా కాళ్ళేట, అంతటా చేతులేట ఆ ఉనికికి. అంతటా కాళ్ళు అంతటా చేతులా, ఎక్కడుంది అన్నారు. ఏమన్నా కాళ్ళ జర్రే, కాళ్ళ జర్రి తెలుసుగా, దానికి అంతటా కాళ్ళే ఉంటాయి. అలా కాదు, ఎక్కడెక్కడ ఏ ఏ రూపాలకి కాళ్ళున్నాయో ఆ కాళ్ళన్నీ ఆ ఉనికివే. ఆ ఉనికి ఆ రూపాల్లో ఉన్నదా? అక్కడ కాళ్ళున్నాయి అంటే ఉన్నాయి అన్నప్పుడు కాళ్ళున్నాయా లేదా? పాణి చేతులు ఉన్నాయి అన్నారు. ఎన్ని చేతులు ఉన్నాయి? ఎన్ని జీవరాశులకి ఎన్ని చేతులు ఉన్నాయో అన్ని చేతులు దానివే కనుక ఆ ఉనికికి సర్వతః పాణి పాదం, ఆ ఉనికికి అంతటా చేతులు అంతటా కాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న కాల లేని కాల, ఉన్న చెయ్య లేని చెయ్య, ఉన్న చెయ్యేనండి. అప్పుడు చెయ్యి ఉన్నట్టే కదా, ఎన్ని చేతులు, ఎన్ని జీవరాశులు, ఎన్ని చేతులు బాబోయ్. సర్వతః పాణి, సర్వతః పాదం, ఎవరికి? ఆ శుద్ధ సత్తుకి, శుద్ధ ఉనికికి. సర్వతః అక్షిహి శిరః ముఖం, అన్ని కళ్ళున్నాయట, అంతటా కళ్ళే, ఎటు చూసినా కళ్ళున్నాయట. ఇటు చూస్తే కళ్ళున్నాయి, అటు చూస్తే కళ్ళున్నాయి, ఇక్కడ పక్కన చీమలు ఉన్నాయి, బ్యాక్టీరియా ఉంది, అన్నిటికీ కళ్ళే కదండి. అక్షి శిరః, అన్ని తలలున్నాయట, సర్వతః అంతటా తలలున్నాయట ఆ ఉనికికి. సర్వతః అక్షిహి కళ్ళు శిరః తలలు, ఆ ఉనికికి అంతటా తలలున్నాయట. అంటే అన్ని మన తలలన్నీ ఆ ఉనికివే కదా, అవునా? ముఖం, అన్ని ముఖాలు ఉన్నాయట ఆ ఉనికికి. ఉన్న ముఖాలన్నీ, ఉన్న ముఖాలు చూసారా, ఉన్న అన్నమాట అన్నాను. అప్పుడు ఆ ముఖం ఉన్నదానికి చెందుతుందా, ముఖానికి చెందుతుందా? ఉనికికి చెందుతుంది. కనుక మర్యాదగా ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి, ఇవ్వకపోతే ప్రాబ్లం. ఉనికికి ఇవ్వాలండి ఈ రైట్, ఈ ప్రాపర్టీ మొత్తం ఎవరు క్లెయిమ్ చేయాలంటే ఉనికిది. అర్థమైందా? ఉన్న కళ్ళ లేని కళ్ళ, ఉన్న తలల లేని తలలు, ఉన్న తల, ఉన్న కళ్ళు, ఉన్న కాళ్ళు, ఉన్న ముఖం. కనుక ఉన్నది అనే దానికి అనేక ముఖాలు, అనేక కళ్ళు, అనేక కాళ్ళు, అనేక చేతులు. అర్థమైందా? ఇప్పుడు కళ్ళు ఉన్నాయా లేవా, కాళ్ళు ఉన్నాయా లేవా, చేతులు ఉన్నాయా లేవా? ఆ ఉన్నది అని ఇన్ని కళ్ళున్నాయి. ఇదంతా సూక్తంలో చెప్పారు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, అది అర్థం అక్కడ. తర్వాత శృతి మత్, శృతి అంటే చెవులు, అన్ని చెవులు ఉన్నాయట, చెవులు కలిగి ఉన్నది. ఈ యొక్క శుద్ధ ఉనికి చాలా చెవులున్నాయట, చెవి ఉన్నది, పెద్ద చెవులున్నాయి, చిన్న చెవులున్నాయి, అన్ని చెవులున్నాయి. ఎక్కడ ఉనికి 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 చెవులు చూడండి, ఏ పక్షికైనా, ఆవుకు చెవులున్నాయి, గుర్రానికి చెవులున్నాయి, మనిషికి చెవులున్నాయి, పక్షులకు చెవులున్నాయి. అప్పుడు ఆ చెవులన్నీ ఎవరివి, ఉనికివే పక్షివే? ఉనికి, ఉనికి అంటే ఎవరు? బ్రహ్మం. కనుక బ్రహ్మానికే ఉనికి అని పేరు. కనుక ఆ ఉనికికే ఇన్ని చెవులున్నాయి. కానీ మనమేమనుకుంటాం, ఆ ఉనికిని పట్టించుకోకుండా ఈ చెవును పట్టుకొని వేళ్లాడుతూ ఉంటాం, ఫ్లెష్. ఉన్న చెవిని పట్టుకున్నానా లేని చెవిని పట్టుకున్నాను? ఇప్పుడు త్యాగరాజుల వారు ఒక్క మాటలో మాట్లాడు, సత్తా మాత్రమా చాలా నమ్మి తిని. ఇప్పుడు నమ్ముతారా లేదా? అర్థమైందా? ఎందుకు కీర్తనలు నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలంటే అందులో ఆత్మవిద్య ఉన్నది. సగుణ రూపంగా నిర్గుణ రూపంగా మనకు మన వాళ్ళు బోధించారు విద్యని. అందుకని మీరేదో కచ్చేరీలు చేయడం కాదు పాట నేర్చుకునేది. భగవంతుణ్ణి ఆరాధిస్తే సగుణ రూపంలో నిర్గుణ రూపంలో మనకు జ్ఞానం బోధ అవుతుందని చెప్పి సంగీతం పెట్టారు, డాన్స్ పెట్టారు, పెయింటింగ్ పెట్టారు. భగవంతుని చింతన కోసమే ఈ 64 కళలు కూడా. మనం అది సంగతి మర్చిపోయి 64 కళలు దేనికో అనుకుంటున్నాం. భగవత్ చింతన కోసం మన వాళ్ళు పెట్టినటువంటి మార్గం అది. సత్తా మాత్రం అన్నాడు, అది ఉనికి మాత్రమే. చాలా నమ్మి తిని. ఇప్పుడు నమ్ముతారా లేదా మీరు? అది విషయం. ఇప్పుడు ఈ ఉనికి అనేది ఎన్ని రకాలండి? ప్లూరల్ వన్న అద్వైతం. చూసారా? బ్రహ్మ అనేది ఉనికి, సత్యం సత్, అది ఏకం. ఏకం సత్ అద్వైతం, కనుక అద్వైతం బ్రహ్మ ఒక్కటి. కనుక ఇప్పుడు అందరిలో ఉన్నది ఏమిటి? ఉనికి, బ్రహ్మ ఒక్కటి. ఆ బ్రహ్మకి ఏం పేరు? ఆత్మ. కనుక ఇప్పుడు నేను ఆత్మనైతే నేను ఎక్కడున్నాను? ఇప్పుడు అంతటా ఉన్నాను. అందుకని కళ్ళు మూసుకోవాలా? ఇప్పుడు మనం నేను ఏది చూస్తున్నా కూడా ఉనికినే చూస్తున్నాను, బ్రహ్మమునే చూస్తున్నాను. కళ్ళు తెరిచినా నీ వాయే, కనులు మూసినా నీ వాయే. కనుక నిజమైన భక్తుడికి సర్వం బ్రహ్మమయం. శృతిమత్ సర్వతః తిష్ఠతి ఆవృత్యే సర్వం లోకే, లోకే సర్వం ఆవృత్య తిష్ఠతి. ఉనికి అనేటువంటిది అన్నిటి యందు అంతటా వ్యాపించి ఉన్నది అన్నారు. అర్థమైందా? ఇప్పుడు ఇంత చెప్పకపోతే ఈ శ్లోకం అర్థం కాదు. ఏదో చదువుతాం, ఏదో వింటాం, అర్థమైనట్లే ఉంటుంది. ఇప్పుడే ఇక్కడే నేను బ్రహ్మాన్ని అని తెలుసుకోవాలి. అత్రైవ బ్రహ్మ సమశ్నుతే. కనుక నేను మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్మే నచ ఘ్రాణ నేత్రే. నేను ఈ శరీరం మనసు ఇంద్రియాలు కాదు, ఉనికిని నేను. అందుకనే మనందరం ఉండాలని ఇష్టపడతాం, పోవాలని ఎవరు ఇష్టపడం? చూసారా? ఒళ్ళు పనికి రాకపోతే పోవాలనుకుంటారు, అది వేరే విషయం. బాగుంటే మాత్రం ఉండాలనే ఉంటుంది. ఎందుకంటే నా స్వరూపం కనుక, అది ఉనికి అనేది నా స్వరూపం కనుక ప్రతి వ్యక్తి ఉండాలనే కోరుకుంటాడు. అందుకనే వాళ్ళు ప్రారంభోత్సవం అని పేరు పెడతారు. ఆయన పోయినా కూడా ఉండాలని కోరిక ఆయనకి. సరే, తర్వాత శ్లోకం చదువుతా.
సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ.
ఇక్కడ చూడండి, ఇప్పుడు వేదాంతం అంతా అట్లా రంగరిచ్చి పోశారు కృష్ణ పరమాత్మ. ఇందులో అధ్యారోప అపవాద అనేటువంటిది పద్ధతి. ఇప్పుడు ఈ రెండు శ్లోకాల్లో 15, 16 మెయిన్గా 15 చూడండి. ఈ ఉనికి అనేది ఉన్నది, ఉనికి సత్యం సత్ శుద్ధ సత్, దీన్ని బ్రహ్మం అన్నాం కనుక ఈ బ్రహ్మము అనాలి. ఇప్పుడు మనం, నేను ఎప్పుడైతే ఈ బ్రహ్మము అంటానో ఉనికి అని గుర్తుపెట్టుకోవాలి మీరు. మీకు అర్థం కావడం కోసం తెలుగులో ఉనికి అని చెప్పాను. ఎగ్జిస్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ బ్రహ్మము అంటేనే మీరు వెంటనే ఏమనుకోవాలి, ఉనికి, ఎగ్జిస్టెన్స్, సత్తా అని తెలుసుకోవాలి. సర్వ ఇంద్రియ గుణాభాసం, ఇది అధ్యారోప. అధ్యారోపం అంటే సూపర్ ఇంపోజిషన్. ఈ ఉనికికి అన్ని ఇంద్రియాలు ఉన్నట్లుగా చెప్పాం. సర్వ ఇంద్రియ గుణ, ఇంద్రియ గుణాలు. ఏం గుణాలు? ఇప్పుడు ఇచ్చే కళ్ళు, ముక్కు, చెవులు, వీటన్నిటి గుణాలు ఉన్నాయి కదా. ఏం గుణాలు ఉన్నాయండి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ గుణాలున్నాయి. ఈ కళ్ళకు చూసే గుణం, వాసన చూసే గుణం, ముక్కుకి, చెవులకు వినే గుణం, చర్మానికి స్పర్శ గుణం, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క గుణం ఉంది కదా. ఈ గుణాలు మనం ఇప్పుడు ఆ ఉనికికి ఆపాదించాం, సూపర్ ఇంపోజిషన్ అంటారు. కానీ ఉనికికి నిజంగా లేవవి, ఉనికికి ఉన్నట్లుగా, ఉన్నట్లుగా, సీమింగ్ అంటారు. గుణ ఆభాసం అన్నారు. ఆభాసం అంటే ఏంటి? ఉన్నట్లుగా. సర్వ ఇంద్రియ గుణ, ఈ ఉనికికి కూడా శబ్ద రూపరస గుణాలు ఉన్నట్లుగా భావిస్తాం. దీన్ని అధ్యారోపం. నిజంగా చెప్పాలంటే ఉనికికి రూపం లేదానికి, అది అసంగ. ఇప్పుడు ఈ ఆకాశం, ఇక్కడ కూర్చున్నాం మనం, ఈ చోటులో కూర్చున్నాం. ఇప్పుడు ఇట్లా కూర్చున్నప్పుడు ఆ ఆకాశానికి ఏమన్నా అంటుతుందా? నిజంగా అవన్నీ ఉన్నాయా? ఈ గాలి, ఇదంతా కూడా ఈ ఆకాశానికి అంటుతాయా? ఏమైనా రూపం లేని దాన్ని ఎవరు ఏం అంటుకోలేరు, దాన్ని ఏం చెయ్యలేము మనం. ఎందుకంటే దానికి అవయవాలు లేవు, రూపం లేకపోతే ఏం చేయలేము. కాసేపు ఇట్లా కొడితే మనం చెయ్యి అలపోతుంది, కానీ దానికేం కాదు. మీరు తిట్టినా కానీ, కొట్టినా కానీ, దాన్ని ఈసడించుకున్నా కానీ ఆకాశానికి ఏమైనా అంటుతుందా? దానికి ఏమైనా తెలుస్తుందో తెలియదు. కానీ దాంట్లో ఉన్నట్లుగా, ఇప్పుడు చూడండి ఇవన్నీ ఆకాశంలోనే ఉన్నాయి, కానీ ఆకాశానికి ఏం సంబంధం లేదు. మంచి వాసన వచ్చిందంటే ఆకాశానికి సంబంధించిందా, గాలికి సంబంధించింది? అది గాలికి సంబంధించింది. ఎందుకంటే ఆకాశానికి రూపం లేదు, ఆకారం లేదు. ఆకారం లేని దానికి దేనితో సంబంధం ఏర్పడదు అసలు. ఆకాశానికి ఏర్పడిందా? ఇప్పుడు ఏర్పడలేదు. ఆకారం ఉంటే, అవయవం ఉంటే దానికి, దీనికి సంబంధం ఏర్పడుతుంది, లేకపోతే ఏర్పడదు. అదేవిధంగా ఉనికికి ఆకారం లేకపోవడం వలన సర్వ ఇంద్రియ వివర్జితం అన్నాడు. అపవాద, నెగేషన్. నిజంగా చెప్పాలంటే ఆ ఉనికికి ఏ ఇంద్రియాలతో సంబంధం లేదు. ఇప్పుడు ఈ కుండ ఆకాశంలో ఉంది. ఈ కుండ ఏమన్నా ఆకాశాన్ని తాకుతుందా? వెళ్ళి పట్టుకోగలదా? విభజించింది ఆకాశాన్ని ఏమన్నా కుండ? ఏం చేయలేదు. అది రూపం లేని దాన్ని ఏమీ చేయలేము. అదేవిధంగా ఉనికికి ఇంద్రియాలు ఉన్నట్లుగా, నిజంగా లేవు అసలు. ఈ ఇంద్రియాలన్నీ కూడా ఉనికిలో ఉన్నాయి, కానీ ఉనికిలో ఉండడం వలన ఆ ఉనికికి ఉన్నట్లుగా మనం భావిస్తున్నాం. కానీ నిజంగా ఉనికి నిరాకారం, ఆకారం లేనిది అసంగ. చూడండి, సర్వ ఇంద్రియ వివర్జితం, ఇది అపవాద, నెగేషన్. తర్వాత రెండో లైన్లో అసక్తం సర్వభృత్. అసక్తం అనేది అపవాద, నెగేషన్. అది దేనితో సక్తం అంటే అటాచ్మెంట్ ఉండదు. ఇప్పుడు ఈ ఉనికి అనేది, ఈ పుష్పం ఉందండి, ఉనికి అనేది ఈ పుష్పంలో ఒక భాగమా? కాదు. ఈ పుష్పం యొక్క గుణమా? కాదు. ఈ పుష్పం అంతా వ్యాపించి ఉన్నది. అది ఈ రెక్కలోనూ వ్యాపించి ఉన్నది, ఈ కాడలోనూ వ్యాపించి ఉన్నది. అంతటా ఉన్నప్పటికి కూడా అసక్త, ఎందుకంటే దానికి ఆకారం లేనప్పుడు ఈ పుష్పం ఆ ఉనికిని పట్టుకోలేదు. ఆ ఉనికికి దీనికి సంబంధం లేదు. ఇది అర్థం కాకపోతే ఎలక్ట్రిసిటీని చూసుకోండి, ఆ ఫ్యాన్ పోయి ఎలక్ట్రిసిటీని పట్టుకుంటుందా? దాంతో ఏమన్నా అటాచ్మెంట్, ఫ్రెండ్స్ అవుతారా ఇద్దరు? రూపం లేదు దాంతో ఏం ఫ్రెండ్షిప్ అండి? విద్యుత్కి రూపం లేదు కదా, ఫ్యాన్ తిరుగుతూ ఉన్నది, అయినా కూడా విద్యుత్కి ఫ్యాన్కి ఏమైనా సంబంధం ఉందా? అటాచ్మెంట్ ఉందా? ఉండగలదా? ఎందుకు? ఫ్యాన్కి రూపం ఉంది, విద్యుత్కి రూపం లేదు. రూపం ఉన్నది రూపం లేని దాంతో ఫ్రెండ్షిప్ చేస్తుందా? షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటా ఇద్దరు, ఉనికి కూడా అంతే. అర్థమైందా? సర్వ ఇంద్రియ వివర్జితం, సర్వ అసక్తం, సర్వభృత్, అన్నిటిలో ఉన్నది సర్వభృత్, అన్నిటినీ ఉండేటట్లుగా చేస్తున్నది సర్వభృత్. హోల్డర్, క్యారియర్ అంటే అన్నిటినీ ఉండేటట్లుగా చేస్తూనే అన్నిట్లో అన్నిటి నుంచి విడిగా ఉన్నది ఆసక్తి లేకుండా. అసక్తం సర్వభృత్ చ, అది అర్థం అక్కడ. అన్నిట్లో ఉంటూనే అన్నిటి నుంచి వేరుగా ఉన్నది. అన్నిట్లో ఉండడం అనేది అధ్యారూప, అన్నిటి నుంచి వేరుగా ఉన్నది అనేది అపవాద, నెగేషన్. నిజంగా లేదు, ఉన్నట్లుగా. బుర్ర తిరిగిపోతుందండి ఇట్లా చెబితే. అందుకనే ఏకాగ్రమైన మనస్సు, తదేక చింతన, ఆత్మ మీద ఆ యొక్క ధ్యాస చింతన ఉన్నవాడికి తేలిక, మీలాంటి వాళ్ళకి తేలికే. మామూలు వాళ్ళకి ఏమర్థం అవుతుందండి చెప్పండి? అప్పుడప్పుడు మాకు కష్టమేంట. కనుక అసక్త సర్వభృత చ, అసక్త అనేటువంటిది అపవాద, సర్వభృత్ అనేది అధ్యారూప. తర్వాత నిర్గుణం అపవాద, గుణమే లేదు దానికి, అసలు రంగు వాసన రుచి లేనిది అన్నారు. తర్వాత గుణభోక్తృచ, అన్ని గుణాలు ఉన్నట్లే. ఆహా, వాసన ఉన్నదండి, చూసారా? వాసన అనేది గుణం, ఉన్నది అనేది ఉనికి. గుణభోక్తృ ఎట్ సేమ్ టైం నిర్గుణం. నిజంగా ఉనికికి వాసన ఉందా? పోనీ ఆ వాసన ఎవరిదండి? పుష్పానిది. కనుక ఉనికి నిర్గుణమా కాదా? గుణం. కానీ వాసన ఉన్నది అన్నప్పుడు గుణభోక్తృచ, ఉన్నట్లుగానే ఉంటుంది, ఉండదు. ఎంత గొప్పదో చూశారా బ్రహ్మము. తర్వాత శ్లోకం,
బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాదద విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్.
ఇది లక్ అంటే చూడండి, బృహదారణ్యకం భగవద్గీత ప్యారలల్ గా పెడుతున్న సబ్జెక్ట్, అది అదృష్టం అంటే. చూసారా ఎంత చక్కటి ఉదాహరణ మనకి చెప్తున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. అదే బృహదారణ్యకంలో అది అట్లాగే వస్తున్నది. అంతః బహిః చ భూతానాం, ఈ ఉనికి అనేది అంతః లోపల ఉన్నది, బయట ఉన్నది, అంటే రూపంలోనూ ఉన్నది, రూపానికి బయట కూడా ఉన్నది ఉనికి. అవునా? ఇప్పుడు ఇక్కడ క్లిప్ ఉన్నది అన్నాను, ఈ క్లిప్కి చేయికి మధ్యలో చేయి ఉన్నది, ఈ మధ్యలో ఉనికి ఉన్నదా లేదా? ఉన్నది. ఉనికి అనేది ఉన్నది, ఎలా తెలుసు? మళ్ళీ ఇంకో పుష్పం పెడితే ఉన్నది అన్నారు. రూపం లేకుండా ఉన్నది, ఇక్కడ రూపంతో ఉన్నది. అంతః బహిః, అంతర్బహిశ్చ యత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అన్నాడు. ఉనికి అనేది అంతటా ఉన్నది, ఆ నామరూపాలన్నీ ఉనికిలో వస్తున్నాయి పోతున్నాయి, అది దాన్ని అర్థం చేసుకోలేవు. సూక్ష్మత్వాత్ అన్నారు, చాలా సూక్ష్మం, అందువల్ల అవిజ్ఞేయం, చాలా కష్టం తెలుసుకోవడం, సూక్ష్మంగా ఉండడం వల్ల. అచరం చరమేవ చ, అది చరం అచరం. చరం అంటే కదలడం, మొబైల్, అచరం అంటే కదలకపోవడం, కదిలే వాటిలోనూ ఉన్నది కదలని వాటిలోనూ ఉన్నది. ఇప్పుడు ఈ క్లిప్ ఇక్కడి నుంచి ఇక్కడ కదులుతోంది చూడండి, అక్కడ ఉన్నది అనేది కూడా కదులుతున్నదా లేదా? చరం. ఇప్పుడు ఉనికి చరం, ఇక్కడ అచరం. ఇట్లాంటి ఉనికిని మర్చిపోయి ఆ ఉనికి మీద ఆధారపడుతున్న ఈ మాంసపు శరీరాన్ని అనేక దోషాలతో కూడినటువంటి ఈ మలభాండాన్ని ఎప్పుడు పోతుందో తెలియదు. ఇది సత్యం అనుకున్నంత భ్రమ భ్రాంతి మరొకటి ఉన్నదా? ఇంత చెప్పినా ఇంత విన్నా ఇంకా కష్టంగానే అనిపిస్తుంది. సూక్ష్మత్వాత్, అతి సూక్ష్మం కనుక, అయినా కష్టం కాదు, ఎందుకంటే అది నేనే కదా, నా స్వరూపమే కదా. థ్యాంక్ గాడ్, అదొకటి మనకు బ్లెస్సింగ్. అది ఎవరో ఎక్కడో ఉంటే అంత ఇష్టపడం. నేనే ఆ బ్రహ్మముని నేనే, దట్స్ వై ఐ లవ్ యూ కాదు, ఐ లవ్ మై సెల్ఫ్. ఇప్పుడు ఐ లవ్ యూ అన్నా కూడా అక్కడ ఆత్మగా నేను చూసుకుంటే అంతటా ప్రేమిస్తాను, అన్ని ప్రేమిస్తాను. అది శరీరాన్ని ప్రేమించలేవు, ఆత్మగా అంతటా ప్రేమ. అది ప్రేమమయం అంటే ఆత్మరూపంగా ఎవరిని ద్వేషించలేవు నువ్వు. ఇంకా ఇంకా చదవాలి వినాలి, ఇంకా ఇంకా చదవాలి వినాలి అంటే ఇంకా ఇంకా ఆనందంగా స్వీట్ తిన్నట్లే, ఎందుకంటే మన గురించే కదా చదువుకుంటున్నాం, ఎవరి గురించో చదవడం లేదు, మన గురించి మనం చదువుకుంటున్నాం. కనుక వేదాంతం వింటూ ఉంటే ఆనందంగా ఉండడానికి కారణం అదే. ఎవరికి? మీకు, అందరికీ కాదు, వినాలనుకునే వారికి, ఆ ముముక్షువులకు మాత్రమే అది ఆనందాన్ని కలిగిస్తుంది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.